ఇక అక్కడ తర్వాత నుంచి రెండో గుడ్డుని మాత్రం పగలగొట్టకుండా చాలా జాగ్రత్తగా అట్టే పెట్టుకుంది వినత. ఈలోపు కర్మ కొడుకు శాపం ఎవరైనా పొందవలసిందే కదా, అంత అనుభవించవలసిందే. ఒకరోజున వినత కద్రువ కలిసి పాల సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ పాల సముద్ర ప్రాంగణంలో తెల్లగా నిగ నిగలాడిపోతున్న ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రానికి ఉచ్చైశ్రవము అని పేరు. పూర్వం పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికారు. అమృతం పుట్టడానికి ముందు హాలాహలం, ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఏనుగు, కామధేనువు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఐరావతం అనేటటువంటి ఏనుగు, కామధేనువు అనే ఆవు ఇవన్నీ పుట్టాయి. అందులో ఈ ఉచ్చైశ్రవం పుట్టింది. ఉచ్చైశ్రవం అంటే తల తెల్లగా ఉంటుంది. ఈ వేద పండితులు వేసుకున్నటువంటి తెల్లని పంచిలాగా, మన మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న తెల్లని విభూతిలాగా ఈ ఉచ్చైశ్రవం కూడా చాలా తెల్లగా ఉండేది. ఆ గుర్రాన్ని చూచారు వినత కద్రువ. ఇద్దరూ వెళ్ళి ఆనందంతో, అబ్బా ఎంత తెల్లగా ఉంది గుర్రం అన్నది వినత. అనగానే కద్రువ పక్క నుంచి తిన్నగా ఉండదుగా, ఆ గుర్రం అంత తెల్లగా ఉందా, ఎక్కడుంది? ఎటుంటే ప్రతి అనే ఒక లక్షణం ఉంది కొంతమందికి. అక్కగారు తెల్లగా ఉంది అంటే తెల్లగా ఉంది అన్న ఇష్టం లేక కావాలని గుర్రం అంతా తెల్లగా ఉన్నా గుర్రం తోక మాత్రం నల్లగా ఉంది అని. అనగానే తెల్లబోయిన అక్కగారు వినత కాలప్రభావం వల్ల, ఏ అన్నీ ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడతావు నువ్వు, ఎక్కడ మొత్తం అంతా తెల్లగానే ఉందండి. ఇక ఇక్కడి నుంచి వాదోపవాదాలు. వాదుల వచ్చున్నదే కీడు సొమ్ము వసుదల సొమ్ము. ఎవడన్నా వాదోపవాదాలు చేస్తుంటే తగ్గించుకోవడం మంచిది అని. ఎందుకంటే వాదోపవాదాలలో ఉపయోగం ఉందండి, వాడు వెండు మూర్ఖుడు, ఇది కద్రువ మూర్ఖురాలు, అందులో పావుల తల్లి. అందువల్ల ఏమిటంటే తోక నల్లగా ఉంది లేదంటుంది ఈవిడ. ఇద్దరం పోటీ వేసుకుందాం అనుకున్నారు. పందెం ఏమిటి పందెం? తోక నల్లగా ఉందని నేను అంటున్నాను, తెల్లగా ఉందని నువ్వు అంటున్నావు. ఆ ఉచ్చైశ్వరం తోక కనుక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసవైపో, తెల్లగా ఉంటే నేను నీకు బానిసనవుతాను అంది కద్రువ. సరేనన్నారు ఇద్దరు. చీకట్లో ఇప్పుడు చూస్తే అంత బాగా కనపడదు, పొద్దున చూద్దామంది చెల్లెలుగా. చాలా తెలివైంది, ఎందుకని తెలుస్తుంది తోక నల్లగా లేదు తెల్లగానే ఉంది, ఇప్పుడు పెడితే తాను ఓడిపోతుంది, అందుకని పొద్దుడు పెడదామంది. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోగానే కద్రువ తన పిల్లల్ని పావుల్ని పిలిచి, ఒరే సర్పాల్లారా నాకు ఒక ఆపద వచ్చింది రక్షించండిరా, అమ్మ కోరితే ఏ పని అయినా చెయ్యాలి అనగానే, ఏమిటమ్మా అన్నారు వాళ్ళు. నేను మీ పెద్దమ్మతో పోటీ పెట్టుకున్నాను, ఉచ్చైశ్రవం అనే గుర్రం పూర్తిగా తెల్లగానే ఉంది కానీ తోక నల్లగా ఉందన్నాను, ఇప్పుడు తోక నల్లగా లేకపోతే నేను మీ పెద్దమ్మకి బానిసలైపోతాను, నేను ఆ బతుకు బతకలేను, కాబట్టి మీలో నల్లపావులు వెళ్ళండి, ఆ తోకకు ఉన్న వెంట్రుకల్ని కరిచి పట్టుకోండిలాగా. మీరు పావులు గనక అచ్చం తోకకి ఉన్న వెంట్రుకలు పట్టుకుంటే మీరు వెంట్రుకల్లాగే ఉంటారు. నల్ల తోచి పావులు పట్టుకుంటే వెంట్రుకలు నల్లగా కనపడతాయి, అప్పుడు తోకంతా నల్లగా ఉన్నట్టు అవుతుంది, నేను నెగ్గుతాను అనగానే, పాపం ఈ పావులు పిల్లలు అన్నారట చాలా తప్పమ్మా, ఇది మోసం చేసి నెగ్గకూడదు, రిగ్గింగ్ చేసి ఎలక్షన్లో నెగ్గడం నాకు ఇష్టం లేదు, ఏమైనా సరే ధర్మం ధర్మం అన్నారు వాళ్ళు. ఒరే మీ అమ్మని కాపాడటం కోసం ఈ పని చేయండి అంటే అమ్మైనా బొమ్మైనా ధర్మం ధర్మమే సత్యం సత్యమే అన్నారు వాళ్ళు. అప్పట్లో పిల్లలు తల్లిదండ్రులకు అలా బుద్ధి చెప్పేవారు, అంతేగాని ఇప్పటికి మళ్ళీ కాదు. మా అమ్మ 1000 రూపాయలు దొంగతనం చేస్తే నేను 100000 దొంగతనం చేస్తాననే పిల్లలు ఆ రోజుల్లో కొంచెం తక్కువగా ఉండేవారు. దాంతో ఈవిడ కోపం వచ్చింది, మూర్ఖుల్లారా అమ్మ మాట కాదంటారా, అమ్మ ఏం చెప్పినా చేయవలసింది కాదన్నారు కనుక వీరంతా భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి కాలి బూడిదైపోండి అని చెప్పింది. దాంతో వీళ్ళు హడిలిపోయారు. లేదమ్మా అయితే నీ మాట వింటాం అన్నారు కొంతమంది. నా మాట వినేవాళ్ళు బతుకుతారు, వినడి వాళ్ళు చస్తారంది ఆవిడ. అప్పుడు ఈ మాట వినడానికి కొంతమంది పావులు బయలుదేరి రాత్రికి రాత్రి నల్లని ఆ తమ రంగుతో తోకని గట్టిగా పట్టుకుని తోకని నల్లగా మార్చేశారు. తోకకి వెంట్రుకలు ఉంటాయి కదా గుర్రానికి, ఒక్కొక్క పాము ఆ వెంట్రుకను అలా కరిచి పట్టుకుందనమాట. దూరం నుంచి చూస్తే పూర్తిగా వెంట్రుకల్లాగానే ఉంటుంది, దగ్గరికి వచ్చినా కూడా వాటి మహిమ వల్ల పాముల మహిమ వల్ల ఒక మాదిరి వాడికి ఆ రహస్యం కనపడదు. చెప్పాను ఇది ఎంత కర్మయోగం, కొడుకు శాపం అనుభవించాలి వినత కూడా, అందుకే పోటీ పెట్టుకుంది, లేకపోతే ఏమిటా కర్మయోగం కాకపోతే. అంచేత కాలమును ఎవరూ దాటలేం గుర్తుపెట్టుకోండి. కాలోహి దురతిక్రమ అంటాడు వేదవ్యాసుల వారు ఎన్నోసార్లు, సుందరకాండలో వాల్మీకి కూడా అంటాడు. కాలం దాటలేరు, పొద్దుటి వెళ్ళారు ఇద్దరు, పాముల వల్ల తోక నల్లగా కనబడింది, దాంతో వినత ఓడిపోయింది, ద్రోజి చెల్లెలికి బానిస అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆవిడికి పాట్లట. అక్కగారు అయ్యుండి కూడా చెల్లెలికి రోజు అంట్లు తవ్వడం, జుట్టుకు నూనె రాయడం, దువ్వడం, పేలుకొక్కడం, అన్నం పెట్టడం, మహాభయంకరమైన చాకరీ చేయించుకుంది అక్కగారి చేత, గొడ్డు చాకరీ చేయించుకుంది. ఒక 500 సంవత్సరాలు గడిచాక 2వ గుడ్డు టప్పర పగిలింది. అదిగో ఆ గుడ్డులోంచి పుట్టుకొచ్చాడు మహావీరుడు సుపర్ణుడు వైనతేయుడు వినతాపుత్రుడు గరుత్మంతుడు. ఆయన పుట్టగానే ఆకాశం అంతా ఒక్కసారి రివ్వును ఎగిరాడు. ఆ బలపరాక్రమాలను చూచి ఈర్ష్య చెంది కద్రువ, ఏ అక్కయ్యోయ్, నువ్వు నాకు బానిసవి, బానిసగా ఉన్నప్పుడు వాడు నీ కొడుకుగా పుట్టాడు, బానిస కొడుకులు కూడా బానిసలే, కాబట్టి నీ కొడుకు కూడా నాకు బానిసే అంటే ఇదొక గొప్ప లాజిక్. సరే అయితే నువ్వు ఎలా చెబితే అలాగే అంది పాప అక్క. అక్కడి నుంచి చూడండి, ఈ పావులు కద్రువ గరుత్మంతుణ్ణి నానాహింసలో పెట్టేశాడు. రోజు గరుత్మంతుడు పొద్దునే రావడం, వీళ్ళందరినీ భుజం మీద ఎక్కించుకుని కాసేపు షికారుకి తీసుకెళ్ళాలి ఆకాశంలో, ఏదో ఫ్లైట్లో తిప్పినట్టు హెలికాప్టర్లో తిప్పినట్టు. ఆ తదనంతరం వాళ్ళందరికీ స్నానాలు చేయించడం, గుడ్డలు కట్టడం, స్కూలుకి తీసుకెళ్లడం, అన్నం పెట్టడం, ఒకటి కాదు అన్ని రకాల గొడ్డు చాకరీలు చేయించారు. ఎప్పుడన్నా ఒక నిమిషం తేడా వస్తే తెగ తిట్టేసేవారట, పక్షిగాడ, ఏకలవాడ, రెక్కలగాడ, ఇంకా నోటుకొచ్చినట్టు తిట్టారు. విసిగిపోయాడు గరుత్మంతుడు. ఒకరోజున వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో తెప్పమన్నారు గరుత్మంతుడిని పావులు. చాలా పైకి ఎగిరాడు ఆయన వీళ్ళ కోసం. ఇంకా పైకి ఎగరమన్నారు సర్పాలు. ఇంకా పైకి ఎగిరే కొద్ది ఇంకా అన్నారు. ఆయన బాగా పైకి ఎగరగానే సూర్యభగవానుడి వేడి ఈ పావుల మీద పడి పావులన్నీ మలమల మాడిపోయాయి, స్పృహ తప్పిపోయాయి. దాంతో వాటన్నిటినీ జాగ్రత్తగా పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకు అప్పగించాడు. దుర్మార్గుడా, నా కొడుకుల్ని సూర్యుడి దాకా తీసుకుపోయి కాల్చి బూడిద చేద్దాం అనుకుంటున్నావు రా, నీకు బుద్ధి ఉందా అని తెగ తిట్టి గరుత్మంతుణ్ణి, ఆ తర్వాత ఇంద్రుణ్ణి ప్రార్థించి ఇంద్రుడి ద్వారా మళ్ళీ పునర్జీవితుల్ని చేసుకుంది పిల్లల్ని. ఆ రోజు మొట్టమొదటిసారిగా గరుత్మంతుడికి దుఃఖం కలిగింది. అమ్మా, ఏమిటి నాకు ఈ కర్మ, ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతారు ఈ పావులంతా, కొండల్ని పిండి చేసే బలం నాది, అయినా ఈ దౌర్భాగ్యులకు ఎందుకు గొడ్డు చాకరీ చేయాలి, తెగ తిట్టేస్తున్నారు, ఆ అంటే తిట్టు, ఊ అంటే తిట్టు, అన్నం పెడితే తిట్టు, పెట్టకపోతే తిట్టడం, ఇక ఏదో ఒక వంకతో నన్ను రోజు నిందిస్తున్నారు, ఈ దాస్యం నుంచి విముక్తి లేదా అంటే జరిగిందంతా చెప్పి మీ అన్నయ్య శాపన్నయన, ఆ శాపానికి ఇక విముక్తి వచ్చింది, ఎందుకంటే నువ్వు పుట్టేప్పుడే 500 ఏళ్ళు అయ్యింది, మీ అన్నయ్య చెప్పిన ప్రకారం నాకు 1000 ఏళ్ల దాస్యం ఇక పూర్తవుతోంది, నువ్వే నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించిన ఆయన అని. అప్పుడు ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి పినతల్లి దగ్గరికి, అమ్మ పిన్ని, నేను మా అమ్మ నీకు చాలా కాలం చాకరీ చేశాం, ఈ చాకరీ నుంచి నాకు మా అమ్మకి విముక్తి కలగాలంటే ఏం చేయమంటావు చెప్పు, నువ్వు ఏమడిగితే అది ఇస్తావు, డబ్బు కావాలా, నగలు కావాలా, ఇంకేం కావాలో అడుగు, అవి ఇచ్చేసి విముక్తి పొందుతాం అనగానే ఆవిడ కొంచెం ఆలోచించింది. ఈ కుర్రాడి చేత ఎక్కువ కాలం పని చేయించలేం, ఎప్పుడో ఒకప్పుడు వాడు వ్యతిరేకంగా మాట్లాడాడా మనం చచ్చిపోతాం, దానికి తోడు నా కుమారుల్ని జనమేజయుడి సర్పయాగంలో పడి కాలి బూడి దీపమ్మని శపించాను, కాబట్టి వాళ్ళకి చావు ఎలాగో తప్పదు, మేమందరం సుఖంగా బ్రతికి వీడి గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం, అమృతం తాగాలి, అమృతం తాగితే నా పిల్లలకి చావు ఉండదు, నాకు చావు ఉండదు, పైగా అమృతం తాగిన వాడు గరుత్మంతుడి కంటే బలవంతుడు అవుతాడు. ఇలా ఆలోచించి గరుడ, స్వర్గంలో అమృతం అని ఒక దివ్య పదార్థం ఉంది, ఆ పదార్థం పట్టుకొచ్చి నాకు ఇచ్చావంటే నీకు నీ తల్లికి దాస్యవృత్తి ఇస్తాను. వెంటనే సంతోషపడిపోయాడు. ఈ అమృతం ఎక్కడుందో తెలియదు, ఒప్పేసుకున్నాడు కానీ ఎక్కడుందో తెలియదుగా. అందుకని వాళ్ళ నాన్నగారు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, తండ్రి అమృతం తెచ్చి ఇస్తే మా పిన్ని నాకు మా అమ్మకి దాస్య విముక్తి అంది, ఆ అమృతం తేవాలంటే ఎక్కడుంది, అసలు ఎలా వెళ్ళాలి అంటే ఆయన అన్నాడు, స్వర్గలోకంలో ఉంది ఆయన, దాన్ని మీ అన్నగారు ఇంద్రుడు భద్రంగా అక్కడ అట్టే పెట్టాడు అమృతాన్ని, అక్కడికి వెళ్ళాలంటే మంచి బలం కావాలి, ఎగరాలి, అనంత బలం కావాలంటే నువ్వు విష్ణువు కోసం తపస్సు అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు భక్తి శ్రద్ధలతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు విష్ణువు కోసం, అదనమాట గరుడ పురాణం ఆరంభం. ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు ఆయన, నీకేం కావాలో వరం కోరుకోమన్నాడు, నేను స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తీసుకురావాలి, దేవతల్ని జయించగలగాలి, పాముల్ని జయించాలి, నీకు వాహనంగా ఉండాలి. శాశ్వతంగా నా పేరు మీదుగా ఒక పురాణం ఏర్పడి ఆ పురాణాన్ని ఏ పద్మాకర్ గారు లాంటి వాళ్ళు శ్రీశైల దేవస్థానంలో చెబుతూ ఉంటే ప్రజలు శాశ్వతంగా దాన్ని రికార్డు చేసుకుని వినాలి. ఈ వరం ప్రసాదించమన్నాడు ఆయన. తథాస్తు అన్నాడు విష్ణు. అదిగో ఆనాడు ఆ వరం ఇవ్వడం వల్ల వెంటనే గరుత్మంతుడికి బలం వచ్చింది. ఆ బలంతో స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి అమృతం పట్టుకొచ్చి దేవతలకి కూడా అసాధ్యమైనటువంటి పని చేసి తల్లికి తనకి దాస్యముక్తి చేసుకున్నాడు. ఎలాగో విష్ణువుకి వాహనం అయ్యాడు. ఆ తర్వాత ఆయన పేరు మీదుగా శాశ్వతంగా గరుడ పురాణం ఏర్పడింది. ఆపై పాముల్ని తనకి ఆహారంగా కూడా ఇమ్మన్నాడు. అప్పటి నుంచి పాములకి గరుత్మంతుడికి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనేది అనమాట. తన తల్లికి తనకి జరిగిన అన్యాయానికి పావు గరపడితే తాను పీక్కు గ్రేసేవాడే. ఇలాగా గరుడ పురాణం అనేది ఆవిర్భవించింది అని సౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్పాడు. అలా ప్రారంభమైందనమాట సృష్టి ఆరంభంలో. గరుత్మంతుడు ఒకరోజున శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమి చేస్తే మానవులు తొందరగా తరిస్తారు అని అడిగాడు. అప్పుడు ఆయనకి మొట్టమొదటగా శ్రీ మహావిష్ణువు చెప్పినది, నేను చెప్పింది కదా ఆ గొప్ప అద్భుతమైన సందేహ నివృత్తి, నాయన మానవులు తరించడానికి ఒకే ఒక్క తిథి ఉంది, అదే శివరాత్రి అన్నాడు. అంటే గరుడ పురాణం విష్ణువుకి గరుత్మంతునికి జరిగిన సంవాదం. మానవులు సులభంగా తరించాలంటే, మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి అని గరుత్మంతుడు అడిగితే, దానికి శివరాత్రి వ్రతాన్ని ఆచరించు అన్నాడు. శివరాత్రి ఎలా ఆవిర్భవించిందో అనేది తరచుగా వింటూనే ఉన్నారు మీరు. ఎప్పుడో పూర్వకాలంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తగాదా పడ్డారు. బ్రహ్మగారికి సృష్టి ఆరంభకాలంలో తన శక్తితో ఈ సృష్టి అంతా చేశాను, భూలోకం వంటి లోకాలను సృష్టించాను, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు, వీటిల్లో ఉన్న భోర బ్రహ్మాండాలలో ఉన్న ప్రాణులు ఇవన్నీ చాలా గొప్పవి, ఇవి ఎలా ఉన్నాయో చూసుకోవాలని వచ్చాడు ఆయన. చాలా పురాణాల్లో ఎన్నోసార్లు చెప్పాను కనుక, అరుణాచల మహాత్మ్యంలో కూడా చెప్పాను కనుక దాన్ని ఎక్కువగా చెప్పట్లా నేను. ఆ బ్రహ్మ తన సృష్టి చూసుకుంటూ బయలుదేరాడు. దారిలో విష్ణువు కనపడ్డాడు. విష్ణువుని, నువ్వే నా కొడుకు, నాకు దండం పెట్టమన్నాడు. విష్ణువు, కాదు నాయన, నా బొడ్డులో నుంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డవి, నువ్వే నాకు నమస్కరించమన్నాడు. అక్కడితో ఆ ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఆపడానికి ఈశ్వరుడు మొట్టమొదట ఒక లింగ రూపం ధరించాడు. మహానుల స్తంభ విభీషణాకృతి బభూవతన్ మధ్య తయోస్స నిష్కలహ, ఒక గొప్ప అగ్నిస్తంభ రూపంలో ఇటు బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఇద్దరికి మధ్యలో యుద్ధం ఆపడానికి మొట్టమొదట ఈశ్వరుడు ధరించిన రూపమే లింగం. అది కూడా అగ్నిలింగం. అందుకే మహానల స్తంభ విభీషణాకృతి, ఒక గొప్ప అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించాట. ఈ అగ్నిలో పడి బ్రహ్మ యొక్క అస్త్రం, ఇటు విష్ణువు యొక్క అస్త్రం రెండూ నాశనమైపోయాయి. బ్రహ్మగారు ఒక అస్త్రం వేశాడు, విష్ణువు ఒక అస్త్రం వేశాడు. ఈ రెండు అస్త్రాలు అగ్నిజ్వాలలతో యుద్ధం చేస్తున్నాయి. ఆ రెండు అస్త్రాలు ఈ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. అప్పుడు బ్రహ్మని విష్ణువుని పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత ఆ ఆవిర్భవించిన తిథికి శివరాత్రి అని పేరెట్టాడు. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువుల యుద్ధమును ఆపడం కోసం ధరించాడు లింగరూపం కనుక ఆ అర్ధరాత్రి లింగోద్భవ కాలము. భవము అంటే పుట్టుట, ఉద్భవము అంటే తనంత తాను స్వేచ్ఛగా ఆవిర్భవించుట. మనకి ప్రారంభంలో ఏం చెప్పాను, మనం మనంతట మనం పుట్టాం, కావాలంటే చచ్చిపోలేము, మనకి స్వేచ్ఛ లేదు. కానీ ఈశ్వరుడు అలా కాదు, తనంత తాను కావాలంటే ఏ రూపమైనా ధరిస్తాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎప్పుడైనా వెళ్ళగలడు, ఏవైనా చెయ్యగలడు. అందువల్ల ఆయనది స్వేచ్ఛ, మనది అస్వేచ్ఛ. ఆయన స్వతంత్రుడు, మనం పరతంత్రులం. మనది భవము పుట్టుక, ఆయనది ఉద్భవం అవతారం. ఈశ్వరుడికి 81 అవతారాలు చెప్పారు శివపురాణంలో, వాయుపురాణంలో 181 అవతారాలు చెప్పారు, లింగపురాణంలో 1008 అవతారాలు చెప్పారు. మంత్రశాస్త్రంలో అనంత రూపములతో ఆయన అవతారాలు చెప్పారు. ఈ అవతారాలలో మొట్టమొదట లింగావతారం అన్నమాట. ఆ లింగం ఆవిర్భవించినటువంటి స్థలం అరుణాచలం. ఆ లింగము పుట్టినటువంటిది కృష్ణపక్షం మాఘమాసం చతుర్దశి అర్ధరాత్రి, అదే శివరాత్రి. ఈ శివరాత్రి గురించి తలుచుకున్నా, శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా, శివరాత్రి అనే మాటల్ని పదే పదే లోపల లోపల ఉచ్చరించిన, ఇన్ని నీళ్లు శివరాత్రి నాడు ఈశ్వరుడి మీద చల్లిన అటువంటి వాడికి ఈ మానవుల శరీరం రమ్మన్నా రాదు. మృణ్మయ శరీరం రాదు, చిన్మయ శరీరం వస్తుంది. మన శరీరానికి స్వేచ్ఛ లేదని ముందే చెప్పుకున్నాంగా. మనం వద్దు బాబు అనుకుంటే ఈ క్షణంలో శరీరం విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేము. మళ్ళీ పుట్టాలంటే పుట్టలేము. ఏం పని చేయాలన్నా ఆ పని చేయలేము. నిజంగా చచ్చిపోదాం అనుకున్నట్టు ఒక ఆయన కొండెక్కి కిందకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. చాలామంది అనుకుంటారు చావు మన చేతులు ఎందుకు లేదండి, ఈ క్షణంలో మేము కావాలంటే ఆత్మహత్య చేసుకుంటాం అనుకుంటారు, కానీ అది భ్రమ. కొండెక్కి కిందకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు నిజంగా ఒక ఆయన. గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకము దొచ్చిన భీకర పనులతో నాడిన మరణమ కాలమున రాదు మహినవరికి. పాప ఒక ఆయన ఎందుకో చచ్చిపోదామని అనిపించిందిట. వాళ్ళ ఆవిడికి వాడికి పళ్ళ ఏదో, వాళ్ళ ఆవిడని పకోడీ చేయమన్నాడు. నేను పకోడీ చేయను, చెకోడీ చేస్తాను అంది ఆవిడ. చివరిని ఏదో కోడి ఉంది కదా, మరి పకోడీ అయితేనే చెకోడీ అయితేనే కాదు, నాకు పకోడీ అన్నాడు. ఈవిడ చెకోడీ అంది. అక్కడి నుంచి నువ్వు బోడీ అంటే నువ్వు బోడీని తిట్టుకున్నారు. భార్య మీద అలిగి జీవితం మీద విరక్తి కలిగి నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు ఆయన. ఆవిడ పరమపతివ్రత, అలాగే చేసుకోపోవాలి. ఎల్ఐసి చేసావు కదా, నాకు నామినీగా నన్ను పెట్టావు కదా, పోవాలి. సరే పోయి పడిపోవచ్చుగా, ఏది కాస్త పూరి కూర పార్సిల్ చేయి అన్నాడు పోని. ఆ పోయేటప్పుడు చచ్చేవాడికి పూరి కూర ఎందుకంటే ఆవిడ ఏ ప్రశాంతి ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను. ఈ అశాంతి తట్టుకోలేక ప్రశాంతి ఎప్పుడు లేటే మార్కాపురం రోడ్డుకి 1 గంటకి రావాల్సి వస్తే 3 గంటకి కానీ రాదు కదా, మళ్ళీ లేట్ అయితే ఆకలి వేస్తుంది కదా అని చెప్పి కాస్త పూరి కూర చేసి పెట్టు అంటే సరే అని పాప ఆవిడ చేసి ఇచ్చేసింది. వీడు బయలుదేరాడు. ఈ మధ్యలో వీడికి ఏం బుద్ధి పుట్టిందో, ఆ రైలు కింద పడి తవ్వడం ఎందుకు, కొండెక్కి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. ఓ పెద్ద కొండెక్కి దూకెట్ట కిందకి, అదనమాట గిరి ఎక్కి పడిన ధర. కొండ ఎక్కి కిందకి డామని దూకేడు చచ్చిపోదామని నిజంగా చెబుతున్నమాట. పురాణాల్లో శ్లోకాలు ఏవి అసత్యాలు కావు. నేనేదో సరదాకి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అన్నది వేరే పక్కన పెట్టండి. కొండ మీద నుంచి కిందకి దూకగానే ఆ సమయంలో ఎప్పుడూ లేనిది ఒక రైతు అప్పుడే ఇంటికి 4-5 ఎడ్ల పళ్ళ మీద గడ్డి తెచ్చాడు. పూర్వం పొలం కోసాక ఏం చేసేవారు, ఆ గడ్డి మేటని వేసేవారు. వాడి ఇంటి దగ్గర గడ్డి మేట వేద్దామని తీసుకొస్తున్నట్ట, తీరా ఆ కొండ దగ్గరికి రాగానే ఈ బళ్ళు తిరగబడి గడ్డి అంతా కింద పడిపోయింది. డామ్మని వీడి కిందకు దూకాడు, కొండ మీద చచ్చిపోదావు, గడ్డి మీద పడ్డాడు. ఏదో నడ్డి కొంచెం బెడికింది తప్ప చావల. చద్దాం అనుకుంటే కొండ మీద నుంచి కిందకు దూకితే ఆ సమయానికి గడ్డి పడ్డం ఏమిటి అక్కడ, అది కర్మయోగం. వాడికి నిరుత్సాహం కలిగింది. ఇంత కొండ మీద నుంచి కిందికి దూకి చచ్చిపోతే వెంటనే చచ్చిపోవాలి దానికి, ఈ సమయంలో ఈ ఎడ్ల బండి తిరగబడి ఇక్కడెందుకు గడ్డి వచ్చిందో నన్ను బతికించడానికి కర్మ అనుకుని ఏమైనా వడ్డీ కావాలనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి డామ్మని అందులో దూకాడు. సాగరమున మునిగి నన్ను సముద్రంలో దూకిన సమయంలోనే పెద్ద కెరటం వచ్చి వీడి ఒడ్డుకు గెంటిందిట. చూశారో లేదో, ఒక్కొక్కడు నేను చావకూడదు అనుకుంటాడు పాపం. వాడు హాయిగా ఆడుకుంటూ ఉంటే కెరటం వచ్చి ఎత్తుపోయి చంపేస్తుంది. బీచ్ల్లో ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఎంతోమంది చచ్చిపోయారు. కానీ వీడు చచ్చిపోదామని సముద్రంలోకి దూకితే కెరటం వాడిని విసిరి అవతల పారేసిందిట. ఏది విశాఖపట్నంలో ఉన్నవాడు కాస్త ఎగిరి అనకాపల్లిలో పడ్డాడు. ఇది ఎక్కడ కూడవరా, సముద్రంలో దూకి చచ్చిపోదాం అనుకుంటే ఇప్పుడు ఈ కెరటం ఒడ్డు మీదకి తోసింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట. వెంటనే ఏం చేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేసుకున్నాడు. ఆ అగ్నిగుండంలో దూకాడు చచ్చిపోదామని, భస్మం అయిపోదామని. ఆశ్చర్యం చెప్పమంటారా, అప్పటికి 6 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో చుక్క వర్షం లేదు. వీడు అగ్నిగుండం వేసుకుని చచ్చి దూకుదాం అనుకోగానే 6 ఏళ్లుగా వర్షం లేని ఆ ప్రాంతం అంతా ఆకాశం మేఘావృతమై ఢమ 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 ఢమ్ అని
ఉరుములతో
పెద్ద శబ్దంతో కొండపోతగా కురిసేసింది వర్షం. మామూలు వర్షం కదనాడు, ఐదారు వర్షం మాట. కొండంతో ఏనుగు నీళ్లు విడిచిపెడితే కూడా అంత వేగంగా రాదు. కుంభవృష్టి అంటారు, కొండతో పోయటం అనమాట. కొండతో నీళ్లు పోసేస్తే ఎంతలా ఉంటుందో అలా వర్షం కురిసింది. మొత్తం ఆ ప్రాంతానికి కరువు తీరిపోయింది. వీడు దూకి తెచ్చిపోదనుకున్నాడు అలాంటి అగ్నిగుండం, ఆ అగ్నిగుండం చల్లారిపోయింది. అసలు ఎవడన్నా ఆత్మహత్య చేసుకోండి వదిలిపోతుంది గొడవ, అప్పుడైనా వర్షం కురుస్తుందేమో. వీడికి మతిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది. కొండెక్కి దూకితే గడ్డి మీద పడ్డా చావలేదు, సముద్రంలో దూకితే కెరటం బయటికి గింటింది, మంట వేసుకు చచ్చిపోదామంటే ఈ మంట తల్లారడానికి కుంభవృష్టి వర్షం కురిసింది. ఇంకేం చేయాలి? అక్కడ దగ్గరలో కొన్ని పుట్టల్లో నల్లని త్రాచు పువ్వులు కొన్ని ఉన్నాయి, అందులో పుట్టలో చేయడితే అవి ఏమైనా కాటేస్తే చచ్చిపోదాం అనుకుని ఆ పుట్టలో చేయట్టాడు. నిజంగా ఆ పుట్టలో ఉన్న పావులు కాటేస్తే చచ్చిపోవాలి, కానీ వీడు అందులో చెయ్యి పెట్టగానే ఆ పావులు తోక ముడిచి చెంగుని దూకి పారిపోయాట. భీకర పనులతోడ ఆడిన, భయంకరమైన సర్పములతో ఆడిన ఆ పూటలు తోక ముడిచి చుంగని వెనక్కి వెళ్ళి పారిపోయాయి. మనం పొరపాటు అక్కడికి పెడితే కాటేసి చంపేసే పావులు కూడా వీడు కావాలని కాటయ్యోయ్ కాటయ్యోయ్ దిగు దిగు నాగా దివ్య సుందర, మన వాడు పాటలు పాడుతుంటారు భజనలో, దిగు దిగు నాగా భజన చప్పట్లు బాధేసి ఆ తాళాలు పగలగొట్టి నాగోయ్ నాగోయ్ కాటయ్యి రాగోయ్ అని పాడితే కూడా కాటేయ్యేవాడు. అలాగే పాటలు పాడినా వీడు పొరపాటు కూడా కాటేయకుండా ఆ సర్పరాజు తోక ఉడుచుకుని పారిపోయాట. అందుకని చిట్ట చివరి ఏమన్నారు, మరణమకాలమున రాదు మహినెవ్వరికి, అకాలంలో మరణం రమ్మంటే రాదు. ఆయువు తీరనంత వరకు మనం ఎంత ప్రయత్నించినా మరణం రమ్మంటే రాదు. ఒకవేళ ఆయువు తీరితే నేను ఇంట్లోనే కూర్చుని బతకాలి, నేను చావకూడదు బాబోయ్ అని బెంగ పెట్టుకుని చచ్చిపోతాం. పోయే కాలం వస్తే ఎక్కడన్నా పోతారు, పాప ఇంట్లో కూర్చుని బయటికి కదిలేవాడు కదా ఒక ఆయన, భయం బయటకు వస్తే యాక్సిడెంట్ అవుతుందని. నిజంగా మీరు చెబితే నమ్మరు, ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాకుండా బయటకు వస్తే సైకిల్ వాడు గుద్దుతాడు, స్కూటర్ వాడు గుద్దుతాడు, ట్యాక్సీ వాడు గుద్దుతాడు, లేదా గుళ్ళో పెడుతూ ఉంటే పక్కనున్నవాడు డొక్కలో పడి చంపుతాడేమో, పులిహార తింటే అందులో ఉన్న మిరపకాయ గొంతుక్కెడి చచ్చిపోతుందేమో, ఇన్ని జాగ్రత్తలు పడే ఒక ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి చచ్చిపోయాడు. ఇంకేం చెబుతాం, ఫ్యాన్ కర్మగాలితే. నేను ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే, మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన పాప ఒక ఆవిడ ఎంత భీతో, ఒకటికి రెండు సార్లు చూసుకునే అన్నం మెతుకులు కూడా చాలా జాగ్రత్తగా తినేది. ఆవిడ పేరు ఏదో కనకదుర్గో ఏదో ఉండేది అనమాట. ఆ పాప ఆ పుణ్యాత్మురాలు ఇది మిరపకాయ కరివేపాక ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మెత్తగా వండుకు తినేది. మరి ఏం జరిగిందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేపల కూర పెట్టారట, ఆ చేప ముళ్ళు గొంతుకు తిడిపి చచ్చిపోయేవారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోయే కాలం వస్తే ఎవరు ఆపలేరు పాపం. ఆ ఆయువు తీరనంత వరకు ఎన్ని ప్రయత్నములు చేసినా మరణం రమ్మంటే కూడా రాదు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా పొరపాటునైనా మనకి మరణం వస్తుందేమో అని భయము పొందకూడదు, ఒకవేళ మరణించలేమో అని అతి జాగ్రత్త తీసుకోకూడదు. ఈ అన్నిటి నుంచి బయటపారేసే అపూర్వమైన తిథి మహాశివరాత్రి పర్వదినం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ అరుణాచల ప్రాంగణంలో ఆనాడు శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ పర్వదినం నాడు బ్రహ్మ విష్ణువుల యొక్క తగాద ఆయన ఆర్పాడు. ఆపిన తర్వాత ఏం చేశాడు, ధర్మార్థ కామ మోక్షములు రావడానికి, లోకమంతా సుఖం పొందడానికి శివరాత్రి అని ఒక గొప్ప తిథి ఉన్నది. ఈ తిథిని పట్టుకుంటే ఈ పాంచభౌతిక శరీరం కాకుండా స్వేచ్ఛాపూర్వకమైన శరీరమును పొందుతారు అని భగవంతుడు విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు. భూలోకంలో మానవులకి నిరంతరం అన్నిటికంటే గొప్ప భయం మృత్యు భయం. ఈ మృత్యువు నుంచి బయటికి తీసుకొచ్చే అపూర్వమైన ఒక పర్వదినం ఉన్నది మనకి. జన్మానికి ఒక శివరాత్రి అంటారు అందుకే దానిని. ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఆ చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో ఈశ్వరుడి మీద ఎన్ని నీళ్లు చల్లితే చాలట, మళ్ళీ ఎక్కువ కూడా అక్కర్లా, కొంచెం నీళ్లు చల్లితే ఆ మాత్రానికి అభిషేకం అనుకుంటాడు ఆయన. అయ్యా, గరుడ పురాణంలో శివరాత్రి మహిమ గురించి అపూర్వమైన కథ ఉన్నది.
పూర్వం సుందరసేనుడు అని ఒక ఆయన ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా వినవలసిన చాలా గొప్ప కథ అన్నమాట. సుందరసేనుడు అనే పేరుతోటి ఒకనొక బోయివాడు ఉండేవాడు. ఈ బోయివాడికి కన్న తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో తెలియదు, కానీ వాడికి అడవిలో ఉన్నటువంటి ఋషులు మాత్రం వాడికి సుందరసేనుడు అని పేరు పెట్టారు. వాడికి వేటే వృత్తి. ఎంత క్రూరుడు అంటే వాడు నిత్యము అప్పుడే పుట్టిన జంతువుని కూడా చంపేసేవాడు. వేటాడే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. గర్భంతో ఉన్న జంతువుల్ని చంపరు, చిన్న పాపలుగా ఉన్న జంతువుల్ని చంపరు. చింకలు, కుందేళ్ళు, పసిపాపలుగా ఉంటే లేగదూడల్ని చంపరు వాళ్ళు. కానీ వీడు అదేంటో తెలియదు, కానీ వాటిని కూడా చంపేవాడు. అందుకని కసికొద్ది ఋషులు సుందరసేనుడు అని పేరెట్టారు. నిజానికి ఇది వ్యంగ్యం అన్నమాట. ఒక్కొక్క వ్యక్తి అస్సలు సరిగ్గా మాట్లాడలేడు అనుకుందాం, అటువంటి వాడు ఉపన్యాసం చెప్పడానికి కూర్చోగాని వాడికి ఎంత పండితుడో, మహాపండితుడు అండి అన్నామంటే అర్థం ఏమిటి, ఒట్టి సొంట అనలేక. అందువల్ల మీరు ఎవరినైనా తిట్టాలనుకుంటే ఒరే దుర్మార్గుడా నీచుడా అని తిట్టకండి, మహాపండితులండి వీరు, జ్ఞానులండి అనండి. దానివల్ల ఎంతో లాభం. నేను ఒకసారి ధర్మ సందేహంలో చెప్పాను, గుళ్ళోకి ఎవరన్నా దర్శనానికి వస్తుంటే నడవండి 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 అని విసుక్కోకండి, కదలండి 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 అని తిట్టకండి. నమశివాయ నమశివాయ అండి, కావాలంటే కసిగా ఇంకా వాళ్ళు కదలకు పట్టాను, ఆ లింగాన్ని పట్టుకుని వాళ్ళే పిక్కుపోవాలన్నమాట. ఇంకో ఎవడికి ఆ దర్శనం అవ్వకూడదు, అందుకని ఇలా పట్టేసుకుంటారు. వాడిని గంట పోతే వెనకాతల వాడికి దర్శనం అవ్వదు, సందేహం లేకుండా మనం ఎంతో కొంత గంటాల్సిందే. ఆఖరికి నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరికీ ఆ పెచ్చు ఉంటుంది. కానీ ఉన్నప్పుడు మనమే దర్శనం చేసుకుంటే మిగతా వాళ్ళు ఏమవుతారు? కాబట్టి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్పక వాళ్ళని కదలండి, గంటాలి, గంటకపోతే మిగతా కొన్ని లక్షల మంది అశేషంగా ముఖ్యంగా శివరాత్రి లాంటి పర్వదినం నాడు వచ్చి పడిపోతారు. కానీ అక్కడ మాత్రం సంయమనంతో మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? కదలండి కదలండి అనకుండా, నడవండి నడవండి అనకుండా, నమశివాయ నమశివాయ అని కావాలంటే రెక్కబట్టి గంటండి. మీరు నమశివాయ అని వాడిని ఈడ్చినా సరే అవతల వాడు నమశివాయ అనే మాట వచ్చిందిగా రోడ్లోంచి, లేదా హరహర మహాదేవ అన్నారుగా, మల్లికార్జున మల్లికార్జున అన్నారుగా, ఇక ఆ ముక్కతోటి మిమ్మల్ని ఏమల్లడు కిక్కును మనం కూడా బయటికి పోతాడు. దానివల్ల ఎంత లాభం? మనము వాడిని గెంటేస్తున్నాం. నడవండి అంటే ఎంతో, నమశివాయ అన్న అంతే. ఇక్కడ గుళ్ళో ఉన్నప్పుడు వాడిని గెంటేస్తున్నప్పుడు కానీ నమశివాయ అనడం ద్వారా ఒక పక్కనేమో వాళ్ళని బయటికి పంపుతున్నాం, ఆ పని అవుతోంది. అనుకోకుండా నోటితో నామస్మరణం చేశాం, ఏ వంకతో అయినా హరినామస్మరణ చేస్తే అది మనకి పుణ్యమే, హరనామస్మరణ చేస్తే పుణ్యమే, అమ్మవారిని తలుచుకుంటే పుణ్యమే, మన ఇష్టదేవత నామం మనకి నిరంతరం పుణ్యమే ఇస్తుంది. అగ్ని వంటిది అన్నారు నామస్మరణం, గుర్తుపెట్టుకోండి. అగ్ని ఎటువంటిది? మీరు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టినా అందులో చేయడితే కాలిపోతుంది నిప్పు. అలాగే పరమాత్ముడి నామము కూడా ఇష్టమున్నా లేకపోయినా మీరు శివశివ నమశివాయ అన్నారంటే దానికి తగిన ఫలితం ఎంతో కొంత ఇస్తుంది, నిప్పు లాంటిది కనుక. అందువల్ల అలా అనండి. అలాగే భార్యాభర్తలిద్దరికీ మధ్యలో తగాదా వచ్చింది అనుకుందాం, ఎంతో ఆదర్శ దంపతులు, ఎప్పుడు కొట్టుకోరు, కానీ ఆ మధ్యన కోపం వచ్చి కొట్టుకుంటున్నారు. అప్పుడు కూడా ఏమే దిక్కుమారిందానా అని వీడు పిలవక్కర్లా, నమశివాయ అనవనండి. ఆయనకు కూడా కోపం వచ్చి కొట్టేయాలన్నది, కోపం వచ్చినప్పుడు నమశివాయ నమశివాయ అన్నాడంటే ఇంక కోపాలు ఏముంటాయి పోతాయి. తద్వారా కోపంలో కూడా పరమాత్మ నామస్మరణ చేసిన పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి మీద మెడబట్టి గింటేటప్పుడు నమశివాయ, అన్నం తింటున్నప్పుడు నమశివాయ, రెండు బూరెలు వేయమనాలనుకోండి నమశివాయ, ఆ రెండు బూరెలు చూపించండి, పోనీ రెండు బూరెలు నమశివాయ అనండి, లేదా లాగి గోపద కొట్టాలవండి, ఏదో కొట్టినంత పని చేసిన అవశ్య కొట్టేది లేనిపోరు గొడవ, కొట్టినా నమశివాయనండి. అన్నిటికీ తిట్టితే నమశివాయ, కొడితే నమశివాయ, పడుకుంటే నమశివాయ, ఆఖరి సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు మన మధ్యలో పురాణ మధ్యలో ఎవడన్నా అనుకోండి నమశివాయ అంటే వాడికి అర్థమవుతుంది. ఈ వంకతో నమశివాయ నమశివాయ అన్నాడు కనుక ఈ సెల్ మాట్లాడటం వల్ల వీడు హెల్లకు వెళ్లకుండా వీడు హెల్లలో నుంచి హాయిగా ఫుల్గా శివుడి దగ్గరికి పోతాడు. ఎంత లాభం దీనివల్ల? అందుకని నిరంతరం పరమాత్మ నామస్మరణమును ఉచ్చరించుము అన్నారు. తెలిసి కానీ తెలియక కానీ ఆ పరమాత్మ నామస్మరణ చెయ్యాలి. ఎందుకు చెబుతున్నారు ఇది? వ్యంగ్యము అంటారు దీనిని. ఒక వ్యక్తిని సొంటారకుండా పండితుడు అంటే వాడికి ఆనందం కూడా. అసలు దానివల్ల ఎంత లాభం? ఒకటి మన నోటితో తిట్టట్లా, ఒట్టి పనికి మాలవండి, తమరు మహాపండితులు తమరు జ్ఞానులు నన్ను వదిలేయండి అన్నవంటి గొడవలేదు.
అందుకని మన ఋషులు వీడు క్రూరుడు, ప్రచండుడు, నీచుడు, చిన్న చిన్న జంతువుల్ని కూడా చంపి తినేంత క్రూరుడైన వాడికి సుందరసేనుడు అని పేరెట్టారట, ప్రచండసేనుడు అని పేరెట్టకుండా. ఈ బోయేవాడికి ఈ కథ మర్చిపోకూడదు, ఏడవుళ్ళదు. పూర్వం భయంకరమైన అరణ్యాలలో, కేకారణ్యాలలో, పుష్కరారణ్య ప్రాంతంలో ఒకనొక బోయేవాడు జంతువుల్ని వేటాడి చంపి తిని బతికేవాడు, కడుపుతో ఉన్న జంతువుల్ని. అప్పుడే ఈయనను దూడల్ని కూడా చంపేసేవాడు. ఇంకా పిట్టల్ని అయితే వాడు ఎన్ని పిట్టల్ని పొట్టలు పెట్టుకున్నాడో లెక్కలేదు. అటువంటి క్రూరుడు వాడు. వాడి ఋషులు ఆ క్రూరత్వానికి సుందరసేనుడు అని ఒక వ్యంగ్యనామం పెట్టారు. వీడి భార్య ఉన్నది, అది వీడికంటే ఏడాకులు ఎక్కువ చదివింది. వీడు ఒక జంతువుని చంపి తినేవాడు. అది అలా కదట, పచ్చి చేపని బతికుండగానే అది గిలగిలా కొట్టుకుంటుంటే నోట్లో పెట్టి కర 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 క్యారెట్ దుంపలు నవిలినట్టు నవ్వులేసి కొరుక్కుంది. కార్తీక మాసంలో ఉసిరికాయలు నవిలినట్టుగా నవ్వులేసింది. అంత క్రూరత్వంతో వండేవారట వీడు. ఒకరోజు ఏం జరిగింది, వీళ్ళకి పెళ్లి రోజు. ఎంత దుర్మార్గులైనా మ్యారేజ్ డే, మళ్ళీ మూడు పెళ్ళాలు, ఇవన్నీ మామూలే. వీళ్ళకి పెళ్లి రోజు వచ్చేదిట. వీడు అన్నాడు, భార్యామణి, మన పెళ్ళి ఎప్పుడే 14 ఏళ్ళు గడిచింది, 14 సంవత్సరాలుగా పెళ్లి రోజున ఏదో ఒక జంతువుని వేటాడి నేను తెస్తున్నాను, దాంతో పలావు చేసుకుని తింటున్నాం మనం, అలావులు పలావులు చేసుకుని తింటున్నాం. ఈసారి పెళ్లి రోజుకి నీకు ఏం కావాలో చెప్పు, ఆ జంతువుని వేటాడి పెట్టుకొస్తాను, మనిద్దరం చక్కగా మంచి మాంసం వండుకుని తిందాం. ఈలోపు నువ్వు 2-3 కుండలతో కళ్ళు కూడా సిద్ధం చేసి, మళ్ళీ అది కూడా ఉండాలి, కళ్ళు కళ్ళుతో పాటు మాంసం. ఏం మాంసం కావాలి నీకు అంటే, ఇదిగో నాకే ఈ మధ్యకాలంలో జింక మాంసం తినాలని కోరిక ఉంది, నువ్వు కూడా జింకలు తేవట్లేదు, ఎంతసేపు పిచ్చి పిచ్చి జంతువులు తెస్తున్నావు, ఇది పెళ్లి రోజుకి ఒక మంచి జింకని వేటాడి పట్టుకురా. ఈలోపు నేను తెల్లారేసరికల్లా నువ్వు వచ్చేలోపు 4 కొండల కళ్ళు తెస్తాను, సద్దన్నం వండుదాం, ఆ సద్దన్నంలో ఈ జింక మాంసాన్ని కలుపుకుని దాన్ని తింటూ ఈ కళ్ళు తాగుతూ మన మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం అని. ఓకే అన్నాడు ఈయన. బయలుదేరి కొంచెం ఇంగ్లీష్ వచ్చిందండి వాడికి, అందుకని వెంటనే ఒక కోదండం పుచ్చుకున్నాడు. పుచ్చుకొని ఇంచుమించుగా సాయంత్రం 4 గంటల వేళ వాడి ఇంట్లోంచి వేటకు బయలుదేరాడు అనమాట. తెల్లారేలోపు జంతువు తేవాలి, మర్నాడేమో పెళ్లి రోజు, భార్య కళ్ళు సిద్ధం చేస్తుంది అనుకుంటూ ఇంట్లోంచి కోదండం పుచ్చుకు బయలుదేరాడు. మంచి బాణాలు పుచ్చుకుని వీడికి వాడి భార్య అడిగిన వేళా విశేషమో ఏమిటో, ఒక నల్లని జింక కనపడింది. కృష్ణ మృగము అంటాం నల్ల జింక అనమాట. ఉపనయనాలలో నల్ల జింక చర్మం చాలా శ్రేష్టం. కానీ జింక చర్మాలు ఎప్పుడూ కూడా బతికున్న జింకని చంపి ఆ చర్మాన్ని వాడకూడదు. పూర్వకాలంలో ఋషులు జింక చర్మాల మీద కూర్చుని తపస్సు చేశారంటే దాని వెనకాల ఒక అర్థం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో జంతువు తనంత తాను తెచ్చాక ఆ చర్మమును మాత్రమే వాడాలి. పూర్వకాలంలో జింకలన్నీ కలిసి ఒకరోజున ఈశ్వరుణ్ణి ప్రార్థించాయి. మీకు తెలిసే ఉండొచ్చు, చంద్రుడిలో జింక ఒకటి ఉంటుంది, అందుకే చంద్రుడికి మృగాంకుడు అని పేరు, శశాంకుడు మృగాంకుడు అని. చంద్రుడిలో ఉన్నాయి మృగములు, అందుకే ఈ మృగములు, చంద్రుడు ఎక్కడుంటాడు, శివుడి శిరస్సు మీద ఉంటాడు. అందుకని ఒక రోజున శివుడి శిరస్సు మీద ఎప్పుడూ చంద్రుడు ఉంటాడు కనుక శివుడి నెత్తి మీద ఇవి కూడా ఉన్నాయి, జింకలు కూడా. అందుకని ఈశ్వర మేమెప్పుడు నీ నెత్తి మీదే ఉంటాం, మాకు ఒక కోరిక ఉంది, కోరిక తీర్చు అన్నారు. ఏమిటి అన్నాడు ఆయన. మహానుభావులు ఋషులు, వేద పండితులు అంటే మాకు ఇష్టం. ఋషులు వేద పండితులు మేము చచ్చిపోయాక మా చర్మముల మీద కూర్చుని వాటి మీద జపం చేస్తే వారికి ఎక్కువ ఫలితం కలిగేటట్టుగా వరం ఇయ్యి అన్నాయి. ఆయన వెంటనే ఏమన్నాడు, ఈ రోజు నుంచి ఒక వరం ఇస్తున్నాను, మీరు భూలోకంలో పుట్టి శరీరం విడిచిపెట్టాక, మీ అంతట మీరు శరీరం విడిచిపెట్టాక మీ చర్మములను ఒలిచి వాటి మీద కూర్చుని తపస్సు చేసే ఋషులకి ఒకసారి జపం చేస్తే అది 1000 జపంతో సమానమైన ఫలితం. అంటే ఉదాహరణకి మీరు శివరాత్రి నాడు ఓం నమశివాయ అని జపం చేస్తున్నారు అనుకుందాం. ఓం నమశివాయ ఒక లెక్క ఎట్టుకున్నారుగా, ఒకసారి ఓం నమశివాయ అంటే 1000 సార్లు జపం చేసిన ఫలితం వస్తుందిట జింక చర్మం మీద కూర్చుంటే. అదే నల్ల జింక చర్మం మీద కూర్చుని జపం చేస్తే ఒకసారి నమశివాయ అంటే అయుతం ఫలం, అంటే అయుతము అంటే 10,000, ఒకసారి నమశివాయ అంటే
జింక చర్మం, నల్ల జింక చర్మం మీద కూర్చుని అది 10,000 జప ఫలితం ఇస్తుందన్నమాట. అందుకనే పూర్వకాలంలో శివుడిచ్చిన ఈ వరాన్ని దృష్టిలో పెట్టుకుని జింక చర్మముల మీద కూర్చుని ఋషులు జపం చేసేవారు. అది మామూలు జింక చర్మం అయితే ఒకసారి నమశివాయ అంటే 1,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అదే నల్ల జింక చర్మం మీద కూర్చుని చేస్తే 10,000 పర్యాయములు. కానీ జంతువుని బలాత్కారంగా చంపి ఆ చర్మం మీద కూర్చుని కనుక జపం చేస్తే మొత్తం ఫలితం అంతా నాశనమైపోతుంది. అందుకనే జింకల్ని వేటాడకూడదు, గుర్తుపెట్టుకోండి. కలియుగంలో ఎలాగో ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా యాక్ట్ అది, అసలు అడవి మృగాలనే వేటాడకూడదు. ఈ అటవీ మృగాలని వేటాడి ఆ జంతువుల చర్మముల మీద కూర్చుని జపం చేయడం నిషిద్ధమని ఆనాడు ఈశ్వరుడు చెప్పాడు స్వయంగా. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, తమంత తాము చచ్చిపోయిన జంతువులు తెలిస్తే, పాతకాలపు జంతువులు ఎక్కువ భాగం అలా చచ్చిపోయినవి. అందువల్ల ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జింక చర్మాలు అమ్ముతామని ఎవరన్నా పట్టుకొస్తే కొనకండి, పులి చర్మాలు పట్టుకొస్తే కొనకండి. ఎందుకనంటే పరమ దుర్మార్గులు కిరాతకులు మన బలహీనతను ఆధారంగా చేసుకుని అన్యాయంగా వాటిని వధించి ఆ చర్మాలని మనకు అంటగడుతున్నారు. ఆ చర్మములను కొనుక్కున్నవాడు, అమ్మినవాడు, దాని మీద కూర్చుని జపం చేసిన వాడు కూడా పాతకములు పొందుతాడని శాస్త్రం. ఎందుకంటే సాధువులుగా తమంత తాము చచ్చిపోయినటువంటి జంతువుల చర్మముల మీద మాత్రమే కూర్చోవాలి గనక, కలియుగంలో ఆ నమ్మకం లేదు గనక. అందువల్ల దాని గురించి వదిలేయండి. అప్పుడు ఏం చెయ్యాలి? కలియుగం వాళ్ళకు ఒక సులభమైన మార్గం చెబుతా, దర్భలు అమృతము నుంచి పుట్టాయి, అమృత భాండం దాని మీద పెట్టబడింది. కాబట్టి కలియుగంలో దర్భాసనం మీద కూర్చుని ఒక్కసారి నమశివాయ అంటే 10,000 పర్యాయములు జపం చేసిన పుణ్యం పొందుతారు. మొత్తం దర్భాసనం లేకపోయినా 3 దర్భలు, కనీసం 3 గుర్తుపెట్టుకోండి, 3 దర్భలు మనం ఆసనం కింద వేసుకుని దాని మీద కూర్చుని ఓం నమశివాయ అనండి, లేదా మీ ఇష్టదేవతా నామస్మరణ చెయ్యండి, మీకు గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఉపాసన చెయ్యండి. ఒక్కొక్కసారి చేస్తే 10,000 ఫలితం ఇస్తుంది. అందువల్ల కలియుగంలో దర్భలు, కానీ ఆ రోజుల్లో మాత్రం జింక చర్మాలు ఎక్కువగా వాడేవారు అన్నమాట. అందుకని కృష్ణ మృగ చర్మానికి ఇంకా చాలా విలువ ఉండేది. వీడికి నల్ల జింక దొరికింది ఎదురుగుండా, భలే భలే నాకు 2 లాభములు అనుకున్నాడు వాడు. ఏమిటి లాభం? మావిడ పెళ్లి రోజుకి జింక మాంసం తెమ్మంది, అది కూడా నల్ల జింక కనపడింది. ఈ జింకని చంపి మాంసం మేము తింటాం, చర్మం చక్కగా ఒలిచి మా పక్కనున్న ఆశ్రమాలలో ఉన్న ఋషులకు అమ్మితే వాళ్ళు సంతోషించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇస్తారు. ఆ ఋషుల దగ్గర చేతికి కంకణాలు ఉన్నాయి కొందరికి, ఉంగరాలు ఉన్నాయి కొందరికి. ఎలా వచ్చాయి ఋషులకి అంటే, ఋషులు ఏమీ సంపాదించలేదు, కానీ పూర్వకాలంలో మహారాజులు అడవికి వచ్చినప్పుడల్లా ఋషులకి ఇలా కంకణాలు వేసి గౌరవించేవారు. పూర్వం ఋషులకి పౌరాణికులకి కంకణాలు వేసేవారు అండి, వాళ్ళ దగ్గర కొట్టేసేవారు కాదు. అందువల్ల ఇప్పుడు ఋషుల దగ్గర బంగారం ఉంది, నల్ల జింక చర్మం ఇస్తే ఋషులు కంకణాలు ఇస్తారు, నాకు 2 లాభాలు అనుకున్నాడు. ఒకటి భార్య కోరిక తీర్చినట్టు అవుతుంది, మాంసం తింటాం. రెండవది ఋషుల దగ్గర ఈ చర్మం అమ్ముకుంటే బంగారం వస్తుంది. ఇలా అనుకుని బాణం ఎక్కువ పెట్టి ఈ జింక వెంట పడ్డాడు వాడు. ఏమైనా ఈ జింకని వేటాడి మాంసం తిందాము అని. ఇక చూడండి, వీడు బాణం ఎక్కువ పెట్టగానే ఆ జింక మహావేగంగా రుమ్ము రుమ్మును ఎగిరి పరిగెత్తిపోవడం మొదలెట్టింది. ఒకటే వేగం. అదేంటో, కొంతమంది డ్రైవ్ చేస్తారో వెనక ముందు చూసుకోకుండా స్పీడ్ బ్రేకర్ లేదు, అవతల వాడు గుద్దేస్తున్నాడా లేదు, అలా గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా వాడు డ్రైవ్ చేసినట్టుగా ఇది కూడా దుక్కుంటూ పోవడం మొదలెట్టింది. వీడు తరుముకుంటూ పోయాడు. చాలా పెద్ద అద్భుతమైన కథ, గరుడ పురాణంలో శివరాత్రి మహిమకి సంబంధించిన కథ. ఈ కథ ఎటువంటి మలుపులు తిరిగిందో, ఈ దుర్మార్గుడు సుందరసేనుడు ఆ జింకను వేటాడా లేదా, చివరికి ఏమైంది ఇది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30కి రండి. ఇక్కడ ప్రతిదినము మనం సమయాన్ని పాటిస్తూ 6:30 నుంచి 8 గంటల వరకు ఈ ప్రవచనం చెప్పుకుందాం. భక్తి శ్రద్ధలతో ఈ గరుడ పురాణం వింటే తప్పక మీకు ఈశ్వరానుగ్రహం లభించి తీరుతుంది. అనేక విశేషములు ఉన్నాయి ఇందులో. సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలిగే మహిమలు ఉన్నాయి, సులభముగా శరీరమును విడిచిపెట్టే మహిమలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇంకా 4 రోజులు చెప్పుకుంటాం. అప్పుడే 1 రోజు గడిచింది. మళ్ళీ రేపు 6:30కి ఇక్కడే కలుసుకుంటాం. అప్పటి వరకు మన దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ, పరమ పుణ్యాత్ములైన ఈవో గారికి, సాగర్ బాబు గారికి, వారి సహాయకులకి అసిస్టెంట్ ఈవో గారికి, వారి అనిల్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈ వంకతో ఆ పరమేశ్వరుణ్ణి అమ్మని నాకు దర్శనం చేయించారు. పురాణం వంకతో మేము ఎప్పుడూ కూడా ఇక్కడికి ఏదో పురాణం చెప్పి మిమ్మల్ని ఉద్ధరించామని రాము, పురాణం చెప్పి మేము ధరించడానికి ఆ వంకతో ఈశ్వర దర్శనానికి వచ్చాము. అంచేత ఆ మల్లికార్జునుడు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అందరినీ రక్షించగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.